كبير داس تمنح جذور عام داس
అద్భుతమైనటువంటి జన్మలు తీసుకుని భారతదేశానికి థ్యాంక్ యూ వేసుకుని తిరుగుతున్నాడు. ఇందుకు కథ పట్టుకోవాలో అర్థమవుతుందా మీకు? దీనికి కారణం ఏంటంటే మీకు పెర్మిషన్ ఇవ్వటం వల్ల లోపల కూర్చోవటానికి. ఎక్కడైనా ఏదైనా ఒక క్యాంప్ జరుగుతుంది, అది అంటే దేర్ మస్ట్ బి సర్టెన్ రూల్స్. ఆ రూల్స్ పాటించలేనటువంటి వాడు సాధన కూడా చేయలేడు. ఇంకంటే నిన్న గురుదేవుడి గురించి చెప్పుకుంటా ఉన్నాను, మూడు మాటలు చెప్పాను, శ్రద్ధ, ప్రజ్ఞ, నిష్ఠ. మొదట కావాల్సింది శ్రద్ధ. శ్రద్ధ అంటే ఏంటి? చెప్పింది చెప్పినట్టు చేయడం. ఎందుకు అది చెప్పారు? ఇది చేస్తేనే వస్తుందా? మీ పిల్లలకి నెక్టైలు, బూట్లు, కరెక్ట్ డ్రెస్ వేసి ఓటర్ క్లాసులు పంపిస్తున్నప్పుడు శ్రీరామ్ శర్మ ఆచార్య గురుదేవుల యొక్క సాధనా విధానాన్ని అలవాటు చేసుకోవటానికి పసుపు రంగు బట్టలు వేసుకున్న వాళ్ళకే లోపల ప్రవేశము అంటే అది ఒక నిర్ణయంగా తీసుకోవాలి తప్ప మేము దూరంగా కూర్చుంటాము, మీతో కలము అంటే వేసుకున్న వాళ్ళందరూ మూర్ఖులు పాపం. మీరు ఎక్కువ తెలియని వాళ్ళు. కానీ ఏం చేస్తాం అది? అందుకే ఈ వసంత పంచమి నుంచి నేను నిజంగా శ్రీరామ శర్మ ఆచార్య రూల్స్ ని అక్షరాలా పాటించేటటువంటి ఒక సంస్థను కొత్తగా మొదలెట్టబోతున్నాను. ఇక్కడ నేర్చుకున్నాను నేను, ఇది కుదరదు నాకు. ఇది ఎంత చెప్పినా ఆ తోకలు అలా వంకరగానే ఉంటాయి. అంచేత ఇంకా అది ఒక వేరే సంస్థ అన్నప్పుడు ఇంకా ఆ రూల్ పాటిస్తేనే వస్తారు, లేకపోతే రాదు. అండ్ రూల్ ఏదైనా ఎవరైనా బ్రేక్ చేస్తే ఓ 2,000 5,000 ఫైన్ వేసేస్తూ ఉంటే ఆటోమేటిక్గా లైన్లో పడిపోతారు. మరి ఇక్కడ నేను నాకు సంబంధించినటువంటి ప్లేస్లో వచ్చి కూర్చుని గురుదేవుని యొక్క గురించి ఏ విధమైనటువంటి అవగాహన లేని వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి క్యాంపులో నేను మాట్లాడవలసి వస్తున్నది, అందుకు మాత్రము నేను గర్విస్తున్నాను. నేను ఇంకంటే నేను సర్దుకోగలిగి ఇరిటేట్ కాకుండా విషయాన్ని చెప్పగలుగుతున్నాను. నేను ఇదివరకు అయితే నేను ఇరిటేట్ అయిపోయి వెళ్ళిపోయాను. ఆ విధంగా నన్ను నేను పరిపూర్ణమైనటువంటి నియంత్రణలో ఉంచుకున్నానని అర్థం చేసుకోండి. ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ యూ పీపుల్. అదే వింటున్న వాళ్ళందరూ కూడా చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. నేను మీరేదో చాలా గొప్ప పని చేస్తున్నారు, మీరు జీవన దేవత సాధన అని శ్రీరామ శర్మ ఆచార్యని అనుగ్రహిస్తున్నారు అని అనుకుంటున్నారేమో, గురువుని మీరు అనుగ్రహించలేరు. కానీ మీ వ్యాసాల వల్ల నియమాన్ని పాటించకుండా చేయటం వల్ల కొంచెం ఆయనకి చెడ్డ పేరు తెస్తున్నారు. మూడు మాటలు నేను చెప్తున్నాను. నేను శ్రద్ధ గురించి చెప్తూ చెప్తున్నానండి, కోపంతో ఏం చెప్పటంలే. శ్రద్ధ అంటే ఏంటి అంటే చేయవలసింది చేసినట్టు చేయాలి. శ్రద్ధగా వంట చేయలేదు అనుకోండి, ఉప్పు వేయటం మర్చిపోయారు, బలేగా ఉంటుంది. అది మాత్రం ఖచ్చితంగా శ్రీరామ శర్మ ఆచార్య లెవెల్లోనే వంట ఉంటుంది. ఇంకేంటే ఉప్పు ఉండదు కనుక. పంచదార కూడా మర్చిపోయారు. అంటే మీరు చేసిన వంట శ్రద్ధ లేకుండా చేశారు, కానీ అది గురువు గారికి అనుకూలంగానే ఉంటుంది. ఎందుకంటే ఆయన అస్వాద వ్రతం అని చెప్తూ ఉంటాడు ఆయన. ఆ విధంగా మీరు ఏదైనా మీరు చేసే తప్పులు ఒప్పులుగా మారవచ్చు, కానీ మీరు చేస్తున్నది మాత్రం తప్పులే, అది గుర్తుంచుకోండి. నియమాలు గుర్తుంచుకోండి. శ్రద్ధ ముందు భౌతికమైనటువంటి నియమాలు ఏమిటి, రెండవది మానసికమైనటువంటి నియమాలు ఏమిటి, మూడవది భావనాత్మకమైనటువంటి నియమాలు ఏమిటి, ఇది ఉంచుకుని గాయత్రి చేస్తే ఫలితం వస్తుంది తప్ప లేకపోతే గాయత్రి మంత్రానికి ఫలితం రాదు. శ్రీరామ శర్మ ఆచార్య ఒక్కడే మొట్టమొదటి వ్యక్తి కాదు గాయత్రి చేయమన్నది, గాయత్రి చేసినది. భారతదేశంలో భగవంతుడు తెలియాలి ఎన్ని వేల సంవత్సరాలు బట్టి గాయత్రి మంత్ర జపం జరుగుతుందో శ్రద్ధారహితమైన ప్రజ్ఞారహితమైన నిష్ఠారహితమైన గాయత్రి సాధన నిష్ఫలము అని చెప్పే దమ్ము శ్రీరామ శర్మ ఆచార్య ఒక్కడికి చెందింది. ఆ గురువు యొక్క గొప్పతనం అది. ఎంతమంది సాధకులు ఉన్నా, ఎంతమంది మహానుభావులు ఏమి చెప్తున్నా కూడా కర్మకాండ ముఖ్యము కాదు. కానీ కర్మకాండ అవసరమే. కర్మకాండ ముఖ్యము కాదు అంటే మాల పట్టుకోవటం మానేయటం, సంధ్యావందనంలో చేయవలసినటువంటి ఆ సత్కర్మలు మానేయటం అది కాదు. కానీ అదే ముఖ్యం కాదు, అదే గురుదేవుడు అందజేసినటువంటి ఇంకొక రివల్యూషన్. గురువు గారి యొక్క రివల్యూషన్స్ గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నాను అంటే అతి ముఖ్యమైనటువంటి రివల్యూషన్ గురించి మనం వసంత పంచమి నాడు ఒక తీవ్రమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నాం మనం. దానికి ముందు ఏ గురువు గురించి మనం మాట్లాడుతున్నామో ఆయన ఎటువంటి వాడో తెలియదు. అనేక మంది నా దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటారు, మాస్టారు మేము ఫలానా గురువుల యొక్క శిష్యులం, ఆయన చాలా గొప్పవాడు, ఆయన దగ్గర మేము దీక్ష తీసుకున్నాం, మరి మేము ఏం చేయాలి, గురువుని మార్చేయాలా, గురువుని మార్చకూడదు అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఒకటో క్లాస్ లో మీకు గురువు పాఠం చెప్పాడు, గురువుని మార్చకుండా రెండో క్లాస్ లోకి వెళ్లారా, రెండో క్లాస్ లో గురువులు పాఠాలు చెప్పారు, గురువుని మార్చకుండా మూడో క్లాస్ లోకి వెళ్లారా, పదో క్లాస్ లో గురువులు పాఠాలు చెప్పారు, గురువును మార్చకుండా ఇంటర్మీడియట్ కి వెళ్లారా, ఇంటర్మీడియట్ లో ఉన్నటువంటి గురువుల్ని మార్చకుండా బిఎస్సీ క్లాస్ కు వెళ్లారా. అంటే పై క్లాస్ కు వెళ్లాలంటే ఏం చేయాలి, ఖచ్చితంగా గురువుని మార్చాలి. ఇంకా ఏది పై క్లాస్ నాకు తెలియదు, అది మీరు నిర్ణయించుకోవాలి. నా దృష్టిలో శ్రీరామ శర్మ ఆచార్యని మించినటువంటి ఆధ్యాత్మిక వేత్త ప్రస్తుతము ఇంకొక యుగం వరకు రాడు. నా ఉద్దేశం అది. దానికి మీ ఉద్దేశం మీ గురువు అలాంటి వాడు కావచ్చు. కావాల్సింది ఏంటి అంటే మీరు ఏ కొలబొద్దతో కొలుస్తున్నారో ఆ కొలబొద్ద స్టాండర్డ్ గా ఉండాలి. ఒక అడుగు అని మనం ఇక్కడ 12 inches కొలత పెడితే ప్రపంచం అంతా కూడా ఆ కొలబొద్దకు ఒప్పుకుంటుంది. లేకపోతే నీ అడుగు వేరు వాడి అడుగు వేరు అంటే చాలా గొడవలు వస్తాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ బిజినెస్ లో వాళ్ళకి చాలా కష్టాలు వస్తాయి. ఆధ్యాత్మిక శక్తి సంపన్నులు ఇచ్చిన కొలబద్ద అది. శ్రీరామ శర్మ ఆచార్య లాంటి గురువు ఇంకా రాడు. నేను ఆయన్ని గురువుగా ఎంచుకోవాలా ఎంచుకోవద్దా మీ ఇష్టం, అది మీ ఇష్టం. ఎట్టి పరిస్థితుల్లోనూ అందులో ఆధ్యాత్మిక జగత్తులో అసలు ఎప్పుడు కూడా బలవంతం అనేది ఉండనే ఉండదు. కానీ ప్రశ్న ఎక్కడొస్తుంది అంటే ఎదుగుదలకి మనిషి ఇష్టపడడు. మీరు అది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అది మానవుని యొక్క సహజ స్వభావం ఏంటి అంటే హి డజంట్ వాంట్ టు గ్రో బట్ హీ వాంట్స్ ద బెనిఫిట్ ఆఫ్ గ్రోత్. తమాషాది. గ్రో అవ్వటానికి కావలసినటువంటి పరిస్థితులను తను ఇష్టపడడు. కానీ గ్రో అవుతే వచ్చే లాభాలు మాత్రం కావాలి. విచిత్రమైనటువంటి మానసిక స్థితి. ఈ మానసిక స్థితిని దాటివేయటానికి ఆధ్యాత్మికతలో ఉన్నటువంటి దోషాలు తీసివేయటానికి మీరు ఏ ఆధ్యాత్మిక కర్మకాండ చేసినా దాంట్లో మూడు ఉండి తీరాలి. దాన్ని గాయత్రి మంత్రం యొక్క మూడు చరణాలు అంటారు అని చెప్పారు ఆయన. ఇది కూడా ఇంకా ఏ గురువు కూడా ఇంత స్పష్టంగా చెప్పలేదు. మాటల్లో ఎప్పుడైనా చెప్పి ఉండవచ్చు కానీ ఇది మస్ట్ అని చెప్పలేదు. మొట్టమొదటిది ఏంటి అంటే మీరు చేసేటటువంటి ఆధ్యాత్మిక సాధన శ్రద్ధతో కూడి ఉండాలి. శ్రద్ధ అంటే ఏంటో మనకి తెలియటం మానేసింది. శ్రద్ధ అంటే నమ్మకం లాంటి ఒక హేజీ ఐడియా. మీకు శ్రద్ధ ఉందో లేదో శ్రీకృష్ణుడు ఒక చిన్న ఫార్ములా ఇచ్చాడు. శ్రద్ధామయోయం పురుష యో ఏ శ్రద్ధ సయేవ సహ. నువ్వు ఎవడివో నీ శ్రద్ధ బట్టి తెలుస్తుంది, లేకపోతే నీ శ్రద్ధ బట్టి నువ్వు అలా అయ్యావు. ఇది శ్రీకృష్ణుడు ఇచ్చినటువంటి ఈక్వేషన్. నీ శ్రద్ధ ఏమిటి? నాకు శ్రద్ధ ఉన్నదా లేదా ముందు అది నిర్ణయించుకోండి. ఆధ్యాత్మిక సాధనలోనే కాదు, ఏ సాధనలో అయినా అది అవసరం. బిజినెస్ చేయాలనుకున్నా బిజినెస్ లో శ్రద్ధ ఉండాలి, చదువుకోవాలంటే చదువు మీద శ్రద్ధ ఉండాలి, వంట చేయాలంటే వంట మీద శ్రద్ధ, ఏ పని చేయాలన్నా శ్రద్ధతో చేసినటువంటి పనికి అశ్రద్ధగా చేసినటువంటి పనికి చాలా తేడాలు ఉంటాయి. ఉదాహరణకి ఇదే విషయాలు అనుకోండి, శ్రద్ధగా వేస్తే అది అలా ఉండదు. ఇందాక ఒక కింద చూస్తున్నప్పుడు దాన్ని కాస్త అలా సెట్ చేయమన్నా, ఎంత శ్రద్ధగా సెట్ చేసాడు చూసాడు. అంటే ఇప్పుడు మీరేం చేయాలి? శ్రద్ధ అర్థమైనా శ్రద్ధ ఎలా తెలుస్తుంది మీకు? ఆచరణలో తెలుస్తుంది. ఇంతే ఉంది, ఒక చిన్న పనినే శ్రద్ధగా చేయలేనటువంటి మీరు గాయత్రి మాత దర్శనాన్ని పొందటానికి మీకు అర్హత ఉంటుందా? అది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోమని చెప్తున్నాను. నేను మిమ్మల్ని కోంపట్టలే, నాకు ఎంత ధైర్యం ఉండాలి నేను ఇంకోళ్ళని కోంపట్టడానికి, నా మనసులో ఉన్నటువంటి భావన చెప్తున్నాను. పద్ధతి అది, మీరు కూర్చున్న చాప కానీ ఏది అయినా కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి, అందంగా ఉండాలి, పద్ధతిగా ఉండాలి, వంకరగా ఉండకూడదు. ఇది వాస్తుగా పరిణితి చెందుతుంది. వాస్తు విజ్ఞానం అంతా దీని మీద ఆధారపడి ఉంది. నువ్వు గోడలు బదలగొట్టేసి అదేం చేయక్కర్లే, గోడ ఎక్కడున్నదో అక్కడే ఉంటుంది. ఎందుకో తెలుసా? నీకు ఏది తూర్పు గోడో అది నీ ముందున ఉన్నవాడికి పాపం పడమడ గోడ అవుతుంది, చక్కగా అనమాట. ఇప్పుడు అది ఏ గోడ? అది ఇక్కడ గోడ ఉంది లాగా అక్కడ ఉన్నవాడికి, ఇక్కడ ఉన్నవాడికి, మరి ఇంతకీ వాస్తు ఎక్కడ? వాస్తు అంటే ఏమిటి అంటే దిశాబోధ. నువ్వు ఏ దిశలో వెళ్తున్నావు అది తెలియాలి నీకు వాస్తులో. గోడలు మొదలుకొట్టడం దానివల్ల ఏం రాదు, కానీ బదులు కొట్టడం ఓకే, బదులు కొట్టడం దానికే ఉంది. కానీ కరెక్ట్ గా ఉండాలి ఏదైనా ఎక్కడున్నా. కరెక్ట్ గా ఉండటం అంటే ఏమిటి? ఆ దిశ ఏమిటి, ఆ దిశలోకి ఎలా వెళ్తున్నాం? మరి అది ఇక్కడ నేను చెప్పలేను, కానీ శ్రద్ధ గురించి చెప్తున్నాను నేను మీకు. నువ్వు చేసినటువంటి పని శ్రద్ధగా చేస్తున్నావా లేదా? మీరు చాలా మందిని చూడండి, మీకు మంచినీళ్ళు అందిస్తూ ఆ మంచినీళ్ళు అందించేటప్పుడు ఇంకోవైపు చూస్తూ అందిస్తారు. చూసుకోండి మీ ఇళ్లలో, ఖచ్చితంగా వాళ్ళ జీవితాలు యావరేజ్ గానే ఉంటాయి. శ్రద్ధ గురించి చెప్తున్నాను, ఏంటి మాస్టారు మంచినీళ్ళ క్లాసులు అందించడం గురించి మాట్లాడుతున్నారు? శ్రద్ధ మీ నిత్య జీవితంలో కనిపించాలి. చెప్పులు వదులుతారు కొంతమంది, ఒకసారి శ్రద్ధ ఎలా ఉన్నాయి చెప్పులు? ఎవరి గురించి చెప్పానో వాళ్ళకి అర్థం అవుతుంది. అది ఓ మాట చెప్పంటాం కదా, బిజినెస్ లోనో ఎందులోనో ఫైనల్ డెసిషన్స్ కి వచ్చేటప్పుడు సరే నేమయ్యా అయితే నువ్వు అగ్రిమెంట్ ఇస్తాను, దేనికైనా రండి, మీరేమంటారు? సరేనండి ఇంత ఓ మాట చెప్పు. ఆ మాట మీద ఏమవుతుంది? ఆ మొత్తం అగ్రిమెంట్ ఆధారపడి ఉంటుంది కాదా? మీరు బయట వదిలిన దాని పేరు ఏంటి చెప్పు. జోళ్ళానండి ఏమనండి, భావం అదే కదా. అంటే మీ భావాలు ఎలా ఉన్నాయో మీరు చెప్పులు వదిలిపెట్టే తీరులో కనిపిస్తూ ఉంటుంది. మీకు చాలా అపోహ, గురువులకి దివ్యదృష్టి ఉంది మా గురించి ఆయన ఎలా చెప్పేస్తున్నాడు అని. నువ్వు వేసే షర్ట్, షర్ట్ లో వేసే బొత్తాలు, మీరు వేసుకున్న చీరలు బట్టి చెప్పేయచ్చు మీ శ్రద్ధ ఏంటో. శ్రద్ధామయోయం పురుష యో ఏ శ్రద్ధ సయే వృష. ఇది దృష్టిలో ఏం అక్కర్లేదని ఆ శ్రద్ధ గురించి మాట్లాడుతున్నాను. నువ్వు ఏది చేస్తున్నా పద్ధతిగా చేయి, ఏది చేస్తున్నా పద్ధతిగా చేయటానికి ఆత్మవత్ సర్వభూతేషు అనేటువంటి ఫార్ములా శ్రీరామ శర్మ ఆచార్య ఇచ్చాడు. అందరిలోనూ కూడా ఆ భగవంతుడినే చూడు, ఆ సాయినే చూడు అని సిద్ధిసాయి చెప్పాడు. మీరందరూ కూడా దివ్యాత్మ స్వరూపులు, ప్రేమ స్వరూపులు అని సత్యసాయి అంటాడు. అంటే ఆ దృష్టితో ఆచరణ ఉండాలి, నోట్తో చెప్పడం కాదు. కాల్ తప్పేసి ఐఎమ్ సారీ అన్నట్టు ఈ నాలుగు చివరి మీద కూడా మీకు బాధ లేదు. ఇంకా మనసులో అనుకుంటా కాస్త తెలిసింది ఇంకా గట్టిగా నొప్పించేవండి. వాక్యకి విలువ లేదు, వాక్యకి విలువ పోయినట్టే మీకు మీదే నమ్మకం లేదు. శ్రద్ధ అంటే అర్థమవుతుందా? నేను చెప్పాను కనుక చేస్తాను. ఈ డాక్యుమెంట్స్ అది రాసుకునేటటువంటి చాలా పిచ్చి పద్ధతి. రాసుకున్నా చేయని వాడు చేయటం లేదు ఎలాగో. ఇక్కడ మీరు రాసుకున్నంత మాత్రం అయిపోతుందా? ఇంకే ఎగ్గొట్టేవాడు ఎగ్గొడుతూనే ఉన్నాడు. కావలసింది రాతకోతలు కాదు. చూడండి మాస్టర్, ఇవాళ నుంచి మేము చేస్తాం, నాకు కూడా నువ్వు చెప్పక్కర్లే. అది కావలసింది ఏంటి అంటే ఆ శ్రద్ధను, అంటే ఏంటి, చెప్పిన నియమాలను పాటిస్తాను అనేటటువంటి ఒక దమ్ము. దాంతో స్టార్ట్ అవుతుంది శ్రద్ధ. తర్వాత ప్రజ్ఞ ఉండాలి. ప్రజ్ఞ అంటే ఏమిటి? ఇది కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎందుకంటే రెండు రోజుల బట్టి నేను మీకు ఇది చెప్తున్నాను, కానీ అదే మీ మనస్సులోకి దూరటం లేదు. జంతువులలో ఈ ప్రజ్ఞ ఇన్స్టింక్ట్ గా వాటి సహజ స్వభావంగా ఉంటాయి. ఇప్పుడు కోడి ఉందనుకోండి, ఆ బ్రాహ్మ ముహూర్తంలో అది కూస్తుంది. దానికి తెలియదు అది బ్రహ్మ ముహూర్తం. అప్పుడు కూస్తాం, అప్పుడు మంత్ర జపం చేస్తే ఓ ఆహాహా అదంతా ఏం తెలియదు. అది ఎందుకు చేస్తుంది అంటే అది దాని యొక్క సహజ గుణము, దాని నెత్తుల్లో ఉన్నది. అది అలా తప్ప అలా చేయలేదు. జంతువులలో ఉండేటటువంటి ఈ సహజ గుణము మనిషిలో ప్రజ్ఞగా మారాలి, ఇన్స్టింక్ట్ ఇన్స్టింక్షన్ గా మారాలి. అది ప్రజ్ఞ అంటే. అంటే ఏంటి, మీకు శ్రద్ధగా చెప్పబడినటువంటి కొన్ని నియమాలను మీరు పాటిస్తూ 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 ఏ స్థితికి వెళ్ళిపోవాలి అంటే అది మీ నెత్తుల్లోకి దూరిపోవాలి. అది మీ సహజ స్వభావంగా మారిపోవాలి. ఈ సహజ స్వభావంగా మారిపోయే గుణాన్నే ఎడ్యుకేషన్ అంటాం మనం, విద్య అంటాం. మెడిసిన్ ఉంది, ఏం చేస్తాడు వాడు? ప్రతిరోజు కాలేజీకి వెళ్తాడు, కాలేజీ నుంచి వస్తాడు, చదువుకుంటూ ఉంటాడు. చివరికి ఆ చదువు ఎలా మారిపోతుంది? సహజ స్వభావంగా మారిపోతుంది. అంటే ఒక పేషెంట్ చూడగానే ఏ మంది ఇవ్వాలో వాడికి తెలిసిపోతుంది. అంతే తప్ప వాడు పుస్తకం తీసుకుంటాడు. మీకు అర్థమైన సహజ స్వభావం అంటే ఏంటో. కానీ అది ఎలా వచ్చింది? వాడికి అభ్యాసం వల్ల వచ్చింది, నిరంతరము అభ్యాసం వల్ల వచ్చింది. అంచేత ఏదైతే మీరు శ్రద్ధగా అవగాహన చేసుకుని ఇది చెయ్యాలి, ఇది చాలా మంచిది అని అనుకుంటారో, దాన్ని మీరు అభ్యసించగా 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 ఏమో వాళ్ళది మీ సహజ స్వభావంగా మారాలి. మెడిసిన్ వాడికి సహజ స్వభావంగా మారగానే ఇంక ఎక్కడైనా వాడిని చూడండి, మీరు మందడిస్తే చెప్పేస్తారు. మీరు బాధ చెప్తే చెప్పారు, అంతే తప్ప ఉండండి నేను లైబ్రరీకి వెళ్ళాలి, ఉండండి నేను పుస్తకం రిఫర్ చేస్తాను, లేకపోతే నా ప్రొఫెసర్ని అడుగుతాను అని అండి. వాడు ఎమర్జెన్సీ ఏదైనా వచ్చింది, వాడు బాత్రూమ్ లో ఉన్నాడు, దెబ్బతో పట్టలేసేసుకుంటాడు, వెళ్ళిపోతాడు. వాడికి తెలిసి ఏం చేయాలి ఎమర్జెన్సీలో? భావం అర్థమవుతుంది. ఆ ప్రజ్ఞ అంటే ఏంటో. మరి గాయత్రీ ఉపాసకులుగా మీకు ఏ ప్రజ్ఞ రావాలి అన్నది తెలియదు మీకు. గాయత్రి చేసేస్తున్నారు, అందువల్ల ఫలితాలు రావటం లేదు. అది గురుదేవులు చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి రహస్యం. మీరు గాయత్రి మంత్ర సాధన చేస్తున్నారు, ఏం చేస్తున్నారు మీరు అంటే సాధన చేస్తున్నారు కదా. సాధన ఎందుకు చేస్తాం? ఏదో సాధించడానికి చేస్తాం అంతేగా. లక్ష్యం ఏదో ఉంటుంది, దానికి ఇది సాధన. మరి గాయత్రి మంత్ర సాధనలో మీ లక్ష్యం ఏంటి? మీ ప్రజ్ఞ ఏమిటి? తెలీదు, రిజల్ట్స్ రావు. అందుకు రావటం లేదు మీకు రిజల్ట్స్. పద్ధతి ప్రకారము చదువుకుంటే ఏమి జ్ఞానము లేనటువంటి వాడు పెద్ద డాక్టర్ అయిపోయి అనేక మంది బాధలు నివారించగలిగినప్పుడు, ఎందుకంటే వాడు ఆపరేషన్ చేస్తున్నా, వాడు కాలేజీకి వెళ్తున్నా, వాడు సినిమా చూస్తున్నా, పిల్లలతో ఆడుకుంటూ ఉన్నవాడు డాక్టరే కాదా? పిల్లలతో ఆడుకుంటున్నప్పుడు డాక్టర్ డాక్టర్ కాదా? సినిమా హాల్లో డాక్టర్ డాక్టర్ కాదా? మరి మీరు గాయత్రి సాధకులేనా? నిత్య జీవితంలో దేవుడికి తెలియదు ప్రజ్ఞ, ఆ ప్రజ్ఞ రావాలి. మీకు తెలియాలి అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నారు, ఎందుకు గురువుల దగ్గరికి వెళ్తాం, ఎందుకు ఇప్పుడు వెళ్తున్నారు మీరు గురువుల దగ్గరికి అంటే షార్ట్ కట్ లో మీ కోరికలు తీరిపోతాయని. అక్కడ కూడా పరమ నీచత్వమే. ఎవడిదైనా జేబును కోసి డబ్బు తీసుకున్నారనుకోండి, మీరు మంచి పని చేశారా చెడ్డ పని చేశారా? వాడికి చెట్టు తీశారనుకోండి, రే ఎలా చెట్టు తీస్తే వాడు తీనిస్తాడండి, ఎలా తీస్తారు మీరు? ఒక పిస్టల్ చాకో పెట్టి. నేనేం లాక్కోలేదండి, వాడే ఇచ్చాడు, వాడే ఇచ్చాడు. ఏం చేస్తే ఇచ్చాడు? గురువుల దగ్గర మీరు అదే భావనతో వెళ్తున్నారు, వాళ్ళ ప్రేమని బ్లాక్మెయిల్ చేసి మీ కోరికలు తీర్చుకుంటున్నారు. అది మీకు అర్థం. అలా ప్రజ్ఞ ముందు రావాలి. ఉత్తిని ఎవడైనా మీరు అలా వెళ్తూ ఉంటే ఓ 10 రూపాయలు మీ చేతిలో పెట్టాడు అనుకోండి, తీసేసుకుంటారా? తీసుకోరు కదా, ఎందుకు తీసుకోరు? తీసుకోవటానికి అర్హత ఉండాలి. వాళ్ళ పిల్లవాడైనా అయి ఉండాలి, వాడి స్టూడెంట్ అయినా అయి ఉండాలి. లేకపోతే మీరు చాలా పెద్ద బాధలో ఉంది, ఆ బాధని మీ అంతటా మీరు తీర్చుకోలేరు కనుక ఎవడైనా సహాయం చేస్తే ఓకే. సునామీ ఏదో వచ్చి కొట్టేస్తే ఎవడైనా ఇల్లు కట్టి ఇంట్లో ఉండండి అంటే మనం సుఖపడాల్సిన అవసరం ఏం లేదు. ఇంకేంటంటే వాతావరణ పరిస్థితులు అవి అలా ఉన్నాయి. మన ఈనాడు ఆధ్యాత్మికత యొక్క ఈ దుస్థితి గురించి స్పష్టంగా చెప్పగలిగినటువంటి దమ్మున్నటువంటి గురువు శ్రీరామ శర్మ ఆచార్య ఒక్కడే. మీరు గురువు దగ్గరికి గురువు మీద ప్రేమతో రావటం లేదు, ఆయన జేబులో ఉన్నటువంటి డబ్బుని తీసి వస్తున్నారు. ఇంకా ఆయన జేబులో ఉన్నటువంటి డబ్బు అంటే ఆయన ఆశీర్వదిస్తే మీ పనులు అయిపోతాయి. కానీ ఆయన నిన్ను ఎందుకు ఆశీర్వదించాలి అని ఒక్కసారి కూడా నువ్వు ఆలోచించుకోలే. నిన్ను ఎందుకు ఆశీర్వదించాలి ఆయన? నువ్వేం చేశావని ఆయనకి? ఆయనకి అంటే నా ఉద్దేశం అర్థమవుతుందా? ఏ గురువుకైనా సంగతి చెప్తున్నా నేను, ఎనీ టీచర్, నువ్వేం చేశావు? అది ప్రజ్ఞ అంటే. ప్రజ్ఞ అంటే ఏమిటి అంటే, నాకు బాగా గుర్తు, కెమికల్ మ్యాథమెటిక్స్ ఒక పేపర్ రాశాను నేను, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్, కెమికల్ మ్యాథమెటిక్స్. నా ఫ్రెండ్ ఒకడికి 80 మార్కులు వచ్చాయి, నాకు 85 మార్కులు వచ్చాయి. వెళ్ళాడు, నాకు 80 మార్కులు ఇచ్చారు, రామకృష్ణకి 85 మార్కులు ఇచ్చారు. ఎందుకు? నాకంటే ఇతను ఎక్కువ ఏం రాశాడు? 5 మార్కులు ఎక్కువ ఏదో రాసి ఉండాలి కదా. చూసాడు ఆయన, మాట్లాడకుండా 100కి 100 వేసాడు. ఆయన ఒక క్వశ్చన్కి ఇవాల్యుయేట్ చేయడం మర్చిపోయాడు, ఓవర్లుక్ అయింది. వీడు వెళ్ళి అడుక్కోలే, మాస్టర్ 100కి 100 వేసేయండి, ప్లీజ్ 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 అన్నా. ఏమన్నాడు? కాలర్ పట్టుకోలేదంటే గురువు కనుక. ఏమన్నాడు? ఎలా ఇచ్చారు వాడికి 85, నాకు 80 ఎందుకు వచ్చాయి? ఆ దమ్ముందా మీకు? మీ గురువుని అడిగే దమ్ముందా? నేను ఇంత సాధన చేశాను, నేను ఈ పద్ధతిలో నువ్వు చెప్పినట్టు సాధన చేశాను. ఇవ్వటం కాదు, యూ హ్యావ్ టు గివ్. తేడా అర్థమైందా రెండింటికి? ఇవ్వండి. అందుకే గురుదేవుడు చాలా అద్భుతమైనటువంటి మాట చెప్పారు, అడుక్కునేవాడికి నిర్ణయించే హక్కు లేదు అన్నాడు ఆయన. శ్రీరామ శర్మ ఆచార్య ఈజ్ ఎ వెరీ రివల్యూషనరీ గురువు, మామూలు గురువు కాదు. ఆయన ఇచ్చేవాడికి ఇచ్చాడు, దానం ఇచ్చేవాడికి ఇస్తూ ఉంటారు. గురువుల యొక్క హృదయము చాలా విశాలమైనటువంటి హృదయం కనుక ఆయన దగ్గరికి మీరు వెళ్ళి అడక్కండి అని నేను అంటే, ఇచ్చేది ఆయన, పుచ్చుకునేది మీరు. మధ్య నాకేంటి? అదేంటి అత్త సొమ్ము?
అని చెప్తే నాకేం లేదు బాధ. కానీ నాకు బాధ ఏంటి అంటే నువ్వు ఎవరిని అడుగుతున్నావో నువ్వు అడుక్కోవాల్సిన అవసరం లేదు. యూ కెన్ డిమాండ్ ఇన్. రెండింటికి తేడా అర్థమవుతుందా మీకు? మిగతా గురువుల దగ్గర యు కాన్ డిమాండ్. అలాంటి గురువుల్ని పిచ్చిగా గురువులను నమ్ముకుని వాళ్ళ పాదసేవ మీరు చేయగలరు తప్ప. పిచ్చివాడా, నేను ఏ స్థితికి ఎదిగానో నువ్వు కూడా ఆ స్థితికి నాకంటే తొందరగా ఎదగలవు. నేను చాలా కష్టపడ్డాను, ఎందుకు అంటే ఈ రహస్యాలు, ఈ ఆధ్యాత్మిక వైజ్ఞానిక రహస్యాలు నాకు తెలియవు. నేను చెప్పాను, ఆచరించాను, నా జీవితాన్ని మీకు ఉదాహరణగా చెప్పాను, అదే నా వీలునామా, అదే మీకు వారసత్వముగా అందజేస్తున్నాను. గురుదేవుల యొక్క ఆత్మకథకి ఆయన ఆత్మకథ అని పేరు పెట్టుకోలేదు, నా వీలునామా అన్నాడు. నేను కనిపెట్టేశాను ఆ రహస్యమయ సూత్రాలన్నీ కూడా. యు నీడ్ నాట్ బెగ్ ఎనీ గురు. నువ్వు ఏ గురువుని అదుపు అక్కర్లేదురా నాయన, యు డిమాండ్ దెమ్. ఏ గురువు ఆ మాట చెప్పలేదు, నిన్ను నా అంతటి వాడిని చేస్తాను. నేను చాలా కష్టపడ్డాను, 24 సంవత్సరాలు నేను కష్టపడితే తప్ప నేను ఆ స్థితికి రాలేకపోయాను. మిమ్మల్ని 5 ఏళ్లలో లాగించేస్తాను నేను. అంత కష్టం ఎందుకు పడతాను సార్? బిల్ అనుకుంటావు సినిమా పేరు కరెక్టే, నాకు సినిమా పేరు గుర్తుందో సంఘటనలు తల గుర్తుంటాయి, చూస్తా కూడా. అందుకే ఆ తప్పు చేయకుండా. కొడుకు ఫిల్మ్ స్టార్, ఫిల్మ్ మ్యాగజైన్ ఏదో చదువుతున్నాడు, తండ్రి వస్తాడు, రే చదువుకోరా, ఎందుకు ఇదంతా చేస్తాం, చదువుకుంటే ఏమవుతుందన్న, ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం వస్తే ఏమవుతుందన్న, డబ్బులు వస్తాయి, డబ్బులు వస్తే ఏమవుతుంది, కాలు మీద కాలు వేసి కూర్చోవచ్చు, నేను అదే చేస్తున్నాను కదా అన్నది. దిల్లేనా? నేను మొదటిసారి సినిమా పేరు కరెక్టే చెప్పాను. అంచేత మనం గురువుల దగ్గరికి ఎందుకు వెళ్తాం అంటే పైకి మాత్రమే మీ భక్తి అంత, మిగతాదంతా డోలే. తండ్రి డబ్బుతో చదువుకుంటూ తండ్రి చదవమంటే వీడేమంటున్నాడు, ఇదే వాదన. గురువుల దగ్గర మనం ఇదే చేస్తున్నామేమో ఆలోచించుకోండి. హాయిగా కాలి మీద కాలు వేసుకుని ఆయన తపస్సు చేస్తే వచ్చినటువంటి శక్తిని, ఆయనకి దేనికి ఉపయోగపడేటువంటి దానికి మీరు ఉపయోగిస్తున్నారు. కానీ ఆయనకు ఉపయోగపడే దానికి మీరు ఏదైనా చేస్తే గుడ్డిలో మెల్ల. గురువు గారు ఏమంటున్నారు, మీకు అంత శక్తే కావాల్సి వస్తే పిచ్చివాళ్ళలాగా మీరు ఇంత గురువుని ఏం అడగక్కర్లేదు, పద్ధతిగా రోజుకు 1 గంట సేపు మీరు 5 సంవత్సరాల పాటు ఒక విశేషమైనటువంటి శ్రద్ధతో ప్రజ్ఞతో, ప్రజ్ఞ అంటే అర్థమైందా ఇప్పుడు, ఎలా చేయాలో ఎందుకు చేయాలో తెలుసుకుని చేయాలి. లబ్ధి చేస్తూ ఉంటారంటే, నేను నిన్న చెప్పాను చూసారా, వైజాగ్ వెళ్ళిపోయాడు ఒక అతను, మంచి నౌకరు, చెప్పిన మాట వినేటటువంటి నౌకరు, ఏం చెప్తే అది వింటాడు ఆ నౌకరు, అంత మంచివాడు. భార్యాభర్తలు ఆ రోజు వంచిట్లో మాట్లాడుకుంటున్నారు, వీళ్ళ రేపు వైజాగ్ పంపించాలి అని విన్నాడు. చెప్పింది చేసే శిష్యుడు కదా, ఇంకైతే నేను వైజాగ్ ఎందుకు వెళ్ళాలి, వైజాగ్ వెళ్ళి ఏం చేయలేదేం అడగలే, విన్నాడంతే వైజాగ్ వెళ్ళాలని. వైజాగ్ ట్రైన్ ఎక్కేసాడు, వైజాగ్ వెళ్ళాడు, దిగాడు, మరి అక్కడ ఏం చేశాడో నాకు తెలియదు, తిరిగి వచ్చేసాడు. లేదా ఈ 5 రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు, మేము వెతుక్కుంటున్నాం నువ్వు లేక, మీరే కదండి వైజాగ్ పంపిస్తానన్నారు, నేను వైజాగ్ వెళ్ళి వచ్చేసాను. మీరే కదండి గాయత్రి మంత్రం చేసుకోమన్నారు, నేను గాయత్రి మంత్రం చేసేసుకున్నాను. వైజాగ్ వెళ్ళి రావటం ఎంతో మీ గాయత్రి మంత్రం జపం అంటే ప్రజ్ఞ, అప్రజ్ఞ, కామధేనువు, కల్పవృక్షము, పరుషవేది అని అందరూ దాన్ని కొనియాడుతూ ఉంటే ఇంత అద్భుతమైనటువంటి గురువు వచ్చి కేవలము నా ఫోటోని నువ్వు పెట్టుకో చాలు, నీ సాధనకి నేను రక్షణగా నిలుస్తాను అంటే ఏదా కల్పవృక్షం, ఏదా కామధేనువు, ఏదా పరుషవేది, నేను ఎలా ఉన్నానో అలాగే ఉన్నానండి. ఎందుకున్నామంటే నీకు ప్రజ్ఞ లేదు. ప్రజ్ఞ లేదు అంటే అర్థమైందా ఏం చెప్తున్నాను, ఎందుకు మీరు చేస్తున్నారు దాన్ని సంకల్పం అంటాం, వినియోగము అంటాం. ఈ రెండు ఈనాడు ఆధ్యాత్మిక సాధనలో మనుషులు ఉపయోగించుకోవడం మానేశారు. వినియోగము అంటే తెలుసు కదా, వినియోగము అంటే హౌ టు యూజ్ ఇట్. సంకల్పము అంటే ఈ పని కోసం ఇది చేస్తున్నాను,
అనేటటువంటి నిర్ణయం. ఇవి రెండు లేకుండా పొద్దున్నే మాల తిప్పేస్తూ ఉంటారు. 30 మాలలు చేసాం, 40 మాలలు చేసాం, 24 కోట్ల గాయత్రి మంత్ర జప పూర్ణావతి మనం రేపు చేసుకోబోతున్నాం. దేనికి వినియోగించబోతున్నాం దాన్ని? 24 కోట్ల గాయత్రి మంత్ర జపం మీరు చేశారు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అనేక మంది సాధకులు చేశారు. మంత్ర జపం కూడా డబ్బు లాంటిదే, డబ్బు కంటే చాలా గొప్పది. 24 కోట్ల రూపాయల కంటే 24 కోట్ల గాయత్రి మంత్ర శక్తి మీరు ఊహించలేరు అసలు అలాంటిది. కానీ వినియోగించడం చేత కాబట్టి బూడిదలోకి వచ్చిన పని మీరు మురికి కాలువలో ముత్యాలు తీసుకెళ్లి పడేశారనుకోండి, ఖరీదైన ముత్యాలు వేశామండి మురికి కాలువలు అంటే ఏం లాభం? వినియోగం మీరు చేత కావటమే. దేనికి 24 కోట్ల గాయత్రి మంత్ర జపం చేయిస్తున్నారు? మేము ఇది దేనికి వినియోగించాలి తెలుసా? అడగాలని అనిపించిందా? నేను శ్రీరామ శర్మ ఆచార్య శిష్యుడు, ఖచ్చితంగా ఆయన గుండె ముక్కముక్కలు అయిపోయి ఉంటుంది. వీళ్ళ నా శిష్యులు 24 కోట్ల గాయత్రి మంత్ర జపం చేసి దేనికి వినియోగించాలో తెలియని దర్దమ్మలను నా శిష్యులుగా నేను ఎలా చెప్పుకోవాలి? 24 లక్షల గాయత్రి మంత్ర జపం చాలు మంత్రసిద్ధికి. మీకు తెలుసా సంగతి, అసలు ఏ మంత్రానికైనా అక్షర లక్షలు చేస్తే ఆ మంత్రం సిద్ధం చేస్తుంది. అంటే అర్థం ఏంటి, ఇంకా మీరు జీవితాంతము ఏ పనికైనా ఆ మంత్రాన్ని ఒకసారి అంటే చాలు రిజల్ట్ వచ్చేస్తుంది. ప్రజ్ఞలు ఏందే ఈ మంత్రాలు ఏం పనిచేస్తాయి? అందుకు మీకు ఈ ఆధ్యాత్మిక విధానంలో లాభం రావటంలే. లలితా సహస్రనామాలు కోట్ల కోట్లు చేసేస్తున్నారు, విష్ణు సహస్రనామాలు కోట్ల కోట్లు చేసేస్తున్నారు. ఏది చేసినా లక్షల కాదు 100 కోట్లనే ఉంది, కానీ రిజల్ట్స్ ఎందుకు రావటం లేదు అంటే దాన్ని దేనికి వినియోగించుకోవాలో మీకు తెలియటం లేదు. మెడికల్ షాప్కి వెళ్ళి 1 కిలో చింతపండు ఇవ్వండి అని అడిగాను అనుకోండి, మీరు ఏమంటాడు వాడు? భలే ఆనందిస్తాడు. అసలు ముందు మీరు అడుగుతారా? అడగరుగా. మహా అవుతే ఏమడుగుతారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, బాబు నాకు చింతపండు కావాలి. ఇక్కడ ఎక్కడుంది బాబు కిరాణా షాప్ అని అడుగుతారు. కొత్తగా ఊరికి వెళ్ళారనుకోండి, మీకు అది అడగచ్చు. అందులో తప్పేం లేదు, కానీ వాడి కూడా మీకు కదా ప్రజ్ఞ. దానికి చెప్తున్నాను నేను, మీరు భావం దాటివేయకండి, అవగాహన చేసుకోవటానికి ప్రయత్నించండి. అందులో ఉన్నటువంటి తీవ్రత అది తెలిస్తే మీరు ఈ రోజు నుంచి మారిపోతారు. మీరు ముందు శ్రద్ధ కావాలి అన్నాను నేను. శ్రద్ధ అంటే ఏంటో అర్థమైందా? చేసే పని శ్రద్ధగా చేయండి అంటే ఏంటి? ఇందాక నేను మీకు చెప్పాగా ఉదాహరణ, ఇన్నిసార్లు నేను చెప్పినా నాకే మంచి నేను ఇచ్చేటప్పుడు ఇంకోటితో మాట్లాడుతూ ఇస్తాను. ఇప్పటికీ ఇంకా చిత్ర విచిత్రమైనటువంటివి జరుగుతూ ఉంటాయి. ఒక ఊళ్ళో ఏం చేశాను అంటే, నేను ఆహారం తీసుకుంటూ ఉంటే ఎందుకో నాకు చేత కాదు ఆహారం తీసుకోవటం, అదేందవుతుంది బట్టల మీద పడి మరకలు అవుతుంది. ఉతికేవాళ్ళు వాళ్లే కదా పాపం, మరకలు అవుతే వాళ్ళకి బాధగా ఉంటుంది. అంతేత వాళ్ళు ఏం చేశారంటే 4 ఎప్రాన్స్ కుట్టించారు. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4, అది అన్ని ఊళ్ళలో వాళ్ళు కుట్టించారు. రంగులు మార్పు అంతే, కొందరు పసుపు రంగులో కుట్టించారు, కొందరు ఏమో చెక్స్, కొందరు ఏదో అమెరికాలో కొత్త కొత్త బట్టలు ఏవో వస్తున్నాయని. ఎప్రాన్ అంటే అర్థమవుతుంది మీకు నేను చెప్పింది. ఇది గత 5 ఏళ్లగా జరుగుతున్నటువంటి చరిత్ర. ఈనాటి వరకు ఎవడు కూడా నేను భోజనం చేస్తున్నప్పుడు అది నాకు వేయలేదు. కుట్టించింది ఎందుకు? శ్రద్ధ లేదు. ఇది నా గురించి నేను చెప్పటంలే, మీరు ఏ పని మీ జీవితంలో చేస్తున్నా శ్రద్ధ లేకుండానే చేస్తున్నారు కనుక ఇక్కడ కూడా శ్రద్ధ లేదు. ఇట్ ఈజ్ యువర్ కామన్ బ్యాక్గ్రౌండ్. అది నేను చెప్పేది. నాకు సంబంధించిన ఉదాహరణ నేను ఎందుకు చెప్తున్నాను అంటే, నాకు చిన్న అనుమానం ఉండేది నా మీద ప్రేమ ఉందేమో అనుకుంది. ఈ శ్రద్ధతో నాకు అర్థమైపోయింది ఇక్కడ ఏమీ లేదు అంతా కూడా వాగాడంబరము మాత్రమే ఉన్నది మీ గురుభక్తి. ఆచరణ వస్తే గురుభక్తి లేదు, ఏమీ లేదు. ప్లస్ మీ జీవితాలలో మీకు శ్రద్ధ లేదు, లేకపోతే ఈ జీవితాలు ఎలా ఎందుకుంటాయి? జీవితాలని లైన్లో పెట్టేసుకోవాలి. మీరు శ్రద్ధ అంటే అర్థమైందా? ఇప్పుడు అది అర్థం చేసుకోండి. గాయత్రి మంత్రం చేసుకున్నప్పుడు ఆ శ్రద్ధగా చేసుకున్నారా లేదా? చాలా మంది ఇళ్లలో నేను చూస్తాను. నేను పేషెంట్ ఉంటాడు ఒకడు, పెద్ద ఆయన, ఆయన మందు వేసుకోవాలి. ఆయన ఏంటి, తన భార్యకో తమ్ముడికో కూతురుకో ఎవరికో చెప్తాడు కాస్త టైంకి మందు వేయమ్మా అని. 99.9% ఏంటంటే నేను ఇచ్చే జవాబు మర్చిపోయాను అని. ఇద్దాం తమాషది, కానీ మర్చిపోయాము అంటే నీకు శ్రద్ధ లేదు అనేది నీకు గుర్తుండటంలే. నీ ఇంటర్వ్యూ డేట్ మర్చిపోవు. కానీ నేను వాళ్ళతో ఏమంటానంటే, నాయన రోగం నీది, మందు ఎవరికి అవసరం నీకు, అసలు నువ్వు ఎందుకు ఇతరులకు చెప్పావు, అసలు ఇతరుల మీద నువ్వు ఎప్పుడు ఆధారపడాలి, నీకేదో పెనాల్టిక్స్ పైకి వచ్చేసి నీ చేతులు పడిపోతే, లేకపోతే నువ్వు వేసుకోవాల్సినటువంటి మందు ఇతరులు నీకు ఎందుకు ఇవ్వాలి? ఒకవేళ వాడు మర్చిపోయాడు, నీకు సిగ్గుండాలి వాడిని అడగటానికి. అంటే నీ మీద వాడికి శ్రద్ధ లేదు, నీ మీద వాడికి ప్రేమ లేదు కనుక మర్చిపోయాడు. నువ్వు డిమాండ్ చేస్తావా ప్రేమని? కెన్ యూ డిమాండ్ ఇట్? పేపర్లో పడుతున్న డిమాండ్స్ చూస్తున్నారు కదా, నన్ను ప్రేమించకపోతే గుంటు కోసేస్తాను. వాట్ ఈస్ దట్ నాన్ సెన్స్? కానీ మనకు చాలా సహజం అనిపించేస్తుంది తమాషది. మర్చిపోవటం కూడా చాలా సహజమే, చాలా సహజంగా మర్చిపోతూ ఉంటాం. ఎంత ఈజీగా చెప్పేస్తావు మర్చిపోయాను. వినేవాడు కూడా అంత ఈజీగా విశాల హృదయంతో మిమ్మల్ని క్షమించాడు, నేను మాత్రం క్షమించాను. నువ్వు మర్చిపోయావు అంటే అర్థం ఏంటంటే నీకు నా మీద ప్రేమ లేదు, సో ఫర్గెట్ మీ ఫర్ ఎవర్. భావార్థం అవుతుందా? శ్రద్ధ గురించి చెప్తున్నా నీ మాటలు. నీకు దేని మీద శ్రద్ధ ఉందో దాన్ని మర్చిపోవు. అంచేత రోజు గాయత్రి మంత్రం చేసుకోవాలి అనేది ఒక నియమం. నువ్వు చేసుకోలేదు అంటే శ్రద్ధ లేదు, శ్రద్ధ లేదు అంటే ప్రేమ లేదు, ప్రేమ లేదు అంటే నీకు ఫలితం రాదు. నువ్వు అనవసరంగా నేను కరెక్ట్ గా మంత్రోచ్చారణ చేయలేదు, మంత్రం బెడిసి కొట్టింది అనే అనబాకండి. శ్రద్ధ లేదు కనుక బెడిసి కొట్టింది. అది బ్లేడ్ తీసుకోవాలి, అటువైపు చూడకుండా బ్లేడ్ మీద చేయి పెట్టాను అనుకోండి, నేను అటు దీపం వెలుగుతోంది, నువ్వు అటు చూడకుండా దీపాన్ని పట్టుకుని అటువైపు తీసుకెళ్లాలని చేయి పెట్టాను అనుకోండి, చేయి కాల్తే దీపం బెడిసి కొట్టిందా మిమ్మల్ని? ఏం జరిగింది అక్కడ? ఏం జరిగింది? నీ శ్రద్ధ లేదు. నువ్వు శ్రద్ధ లేకుండా ఏదో అధోపాలన్నీ చేసుకుంటావు. దాన్ని ఆదరించే పండితోత్తములు ఉన్నారు, నాకు అది చాలా బాధగా ఉంటుంది అన్నారు గురువు గారు. ఆయనతో పాటు నాకు బాధగానే ఉంటుంది అనుకోండి. మంత్రాలు ఇంటి పెట్టుకోటండి, ఇందు పెట్టుకొడుతుంది, అది ఇందు పెట్టుకొడుతుంది అంటే నీకు శ్రద్ధ లేదు కనుక. శ్రద్ధ లేకపోతే మంత్రమే కాదు అన్ని పెట్టుకొడతాయి. మన జీవితాలు ఇలాగా బాధాకరంగా ఉండటానికి ఏకైక కారణం ఏంటి అంటే జీవన దేవత మీద శ్రద్ధ లేదు. ఆ క్లాసులు ఇక్కడ మనం పెట్టుకుంటున్నాం. చాలా జాగ్రత్తగా ఈ క్లాసుల్ని మీరు అవగాహన చేసుకోవాలి. కొత్త విషయం ఇది. జీవితాన్నే ఒక దేవతగా, నువ్వు అసలు వేరే దేవతలు ఎవరిని కొలవక్కర్లేదన్నాడు ఆయన. నువ్వు బతికున్నావు కదా, నువ్వు ఎందుకు బతికున్నావు అంటే నీలో ఉన్నటువంటి ఆ దేవత, ఆత్మదేవత ఉన్నది. ఆ ఆత్మదేవత ఉన్నంత వరకు నువ్వు జీవించి ఉంటావు. అది పోతే నిన్ను చాలా ప్రేమగా చూసుకున్న వాళ్ళు ఎప్పుడు గెంటేయాలని చూస్తారు ఈ శరీరాన్ని. ఆ ఆత్మదేవత సాధన మొట్టమొదట శ్రద్ధతో స్టార్ట్ అవుతుంది. ఏంటి శ్రద్ధ? మీకు మీ మీద శ్రద్ధ ఉండాలి. మిగిలిపోయింది కదా అని చాలా మంది తినేస్తూ ఉంటారు. వడ్డించే వాళ్ళు కూడా చాలా ప్రేమగా వడ్డిస్తారు, కొంచెం తినని. స్లో పాయిజన్ పేరు విన్నారు మీరు ఎప్పుడైనా? ఈమధ్య సినిమా వాళ్ళు ఈ విధంగా చాలా మేలు చేస్తున్నారు, చాలా విషయాలలో మనకి జాగరూకత పెంచుతున్నారు. అందుకే నేను ఎప్పుడూ అడ్వైజ్ ఇస్తూ ఉంటాను సినిమాలు చూడండి అని. చూసే విధానంగా ఏ సినిమా చూసినా మీకు అనేక రహస్యాలు బోధపడతాయి. ఏ సినిమా చూసినా జీవిత విధానమే కదా. ఆ జీవించే విధానం ఉచితమా కాదు అనుచితమా అనేది నేను చూసి నేర్చుకోవచ్చు. మీరు ఎలా జీవించక్కర్లే. అంచేత మీరు గురువులు వాళ్ళు ఎలాగైతే అనేక శరీరాల్లో జీవిస్తారు, మీరు సినిమాల్లో నిజంగా అనేక శరీరాల్లో జీవించే విద్య కనుక అవగాహన చేసుకుని ఉంటే అది కూడా జీవన దేవత సాధనే అవుతుంది. స్లో పాయిజనింగ్ గురించి చెప్తున్నాను. సాధారణంగా స్లో పాయిజనింగ్ ఇస్తే ఏమవుతుందంటే పాయిజన్ తీసుకుంటున్నటువంటి వాడికి తెలియదు, ఇచ్చేటటువంటి వాడికి మాత్రము తెలుసు నేను స్లో పాయిజనింగ్ ఇస్తున్నానని. అంతేత బిల్లిబిల్లిగా వీడు ఏం చేస్తూ ఉంటాడు, రోజు ఆ స్లో పాయిజనింగ్ ఇస్తూ 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 చివరికి ఏమవుతాడు వాడు, ఆకలి లేకుండా కడుపు నిండిపోయిందని చెప్పినా ఈ తల్లో ఈ చెల్లెలో ఈ భార్యో ప్రేమగా తిండి పెడితే డాక్టర్లు ఏమంటున్నారంటే నువ్వు పెట్టే ఆహారం ఏమవుతుంది, ఖచ్చితంగా పాయిజనే. ఇది విన్నారా లేదా మీరు? తప్ప నేను కల్పించి చెప్తున్నాను. మా పిల్లవాడు తింటం లేదండి, వాడికి ఆకలి వేయటానికి ఏం మందు వేయమంటారు అని అర్ధరాత్రి 1 గంటకు ఫోన్ చేస్తాను. నేను హాస్టల్ గంటలే నిజంగా చెప్తున్నాను. అర్ధరాత్రి 1 గంటకు నాకు ఫోన్ ఏముంది వస్తుందంటే మా వాడు ఫోన్ చేయటం లేదండి అంటే అసలు నీ వంట అలా ఉందో ఆలోచించుకో అని చెప్తాను. నేను భావం అర్థమైంది, వంట ఎలా ఉందో, నీ వంట అలా ఏడిచింది అనమాట, వాడికి తినాలనున్నా తినలేము, వంట వచ్చేటట్టు చేస్తున్నావు అనమాట. కానీ అసలు పాయింట్ ఏంటి నీకు అర్థం అవ్వాలి, వాడికి ఆకలి లేదు అంటే పెట్ట బాక వాడికి ఆకలి అయితే వాడే అమ్మ అన్నం పెట్టు అన్నప్పుడు పెట్టు, రెండోసారి నువ్వు పెట్టినప్పుడు పరిగెట్టుకుంటూ వచ్చి మరీ పెంచాడు. ఇది ఎన్నిసార్లు చెప్పాను నా వాళ్ళకి, ఇప్పటికీ వాళ్ళు నన్ను నా మీద అతి ప్రేమతో మాస్టారు మీరు హోమియో మందులు వేస్తారు టా కదా ఏంటి అక్కడ టా తెలియదు వాళ్ళకి నేనే ఏమనుకోవాలో అసలు ఆ భాష ఎంత అశ్రద్ధ అది అంటే నీకు తెలియదు నేను ఇస్తాను ఏమను టా అయినా సిగ్గు లేకుండా టకారం మీద వెళ్ళిపోతుందండి. అశ్రద్ధ అయినటువంటి జీవిత విధానము మీ జీవితాన్ని ఎలా మారుస్తోంది అందుకు చెప్తున్నాను. మీకు తప్పులు ఎత్తి చెప్పటం ఎందుకు అంటే ఒక గురువు మీ తప్పుల్ని డైరెక్ట్గా ఎత్తి చెప్పకపోతే ఇంకెవడు చెప్పడు మీకు. గురువు యొక్క రూల్ అది, నువ్వు తప్పు చేస్తున్నావు నీకు నచ్చినా నచ్చకపోయినా చెప్పాలి, ఈ ప్రకారాలు వదిలేయండి మీ జీవితాల్లో. రెండవది ఏంటి, చెయ్యదలుచుకున్నది తక్షణమే చేస్తూ మర్చిపోకండి. మర్చిపోయారంటే అర్థం ఏంటో తెలుసా, శ్రద్ధ లేదు అన్నారు. దేని మీద నీకు శ్రద్ధ లేదో అదే మర్చిపోతావు. ఈ శ్రద్ధతో పాటు ఇంకోటి ఏం చెప్పాను నేను, ప్రజ్ఞ వినియోగము సంకల్పము. అసలు మీరు ఇది ఎందుకు చేస్తున్నారు? నన్ను చాలా మంది అడుగుతారు ఏమండి మా గురువు గారు అవతార పురుషుడు, మీకు అవతార పురుషుడు కాదు ఎందుకు, అవతార పురుషుడితో ఉన్నప్పుడు ఆ అవతారానికి ఒక కార్యక్రమం ఉంటుంది. అవతారము అంటేనే ఒక కార్యక్రమం ఉంటేనే అవతరిస్తుంది. యదా యదా హి ధర్మస్య గ్లానే భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామి. మరి మన గురువు గురువులు మీ గురువులు ఎవరి గురువులైనా మీరు అవతార పురుషుడు నమ్మితే ఆయన చేసినటువంటి పని ఏమిటి అని మీకు తెలుసా? తెలియదు అంటే అర్థం ఏంటి, మీకు శ్రద్ధ లేదని. ఆయన అవతారంలో నాకేమీ అనుమానం లేదు, అందరి గురువులు అవతారం పుట్టలేదు. ఎందుకంటే యుద్ధం అనేది ఒక వ్యక్తితో ఏం జరగదు, రాముడు పుడితే హనుమంతుడు ఉంటాడు జాంబవంతుడు ఉంటాడు అందరూ ఉంటారు, అన్ని దేవతాశక్తులు ఉంటాయి. శిష్యుడు పుట్టినా అన్ని దేవతాశక్తులు ఉంటాయి, అంటే ఏ గురువు పుట్టినా ఆయనతో పాటు అనేక దేవతాశక్తులు గ్యారంటీ ఉంటాయి. కానీ మనము మాత్రము ఆశ్రయ శక్తులమే. ఇంకేంటే నీకు తెలియదు నీ గురువు యొక్క అవతార ఉద్దేశం ఏమిటో తెలుసా? చెప్పండి ఎవరి గురువు గురించేనా? ఏం తెలుసు, ఆ గురువు దగ్గరికి వెళ్ళానండి మా అమ్మాయి పెళ్ళి అయిపోయింది, మా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది, నా రోగాలు పోయాయి, ఇది మించి నీకు ఆహార నిద్ర భయం మైథునంచ తప్ప అసలు ఇంకోటి లేదు. నీకు వెళ్ళి అంటే మైథునమేగా, ఇంతకంటే పెద్ద కోరికలు ఏమైనా ఏడిచాయా? ఇప్పుడు ఒక ఎక్స్ట్రా కోరిక ఏమొస్తుంది అంటే జంతువులకు లేనటువంటి ఒక ఎక్స్ట్రా కోరిక, రోగాలు వస్తున్నాయి. జంతువులకు అయితే ఆహార నిద్ర భయం ఐదుగా అని చెప్పాడు, మనుషులకు 5 రోజు కూడా చెప్పాలి ఏంటంటే వీడు ఎప్పుడు రోగగ్రస్తుడే కనుక ఈ రోగాన్ని ఎలా పోగొట్టుకోవాలి.
ఆరోగ్యం వచ్చాక ఏమి చేయాలి? నో సంకల్పం, నో వినియోగం. రోగం పోగొట్టుకో, అయితే రోగం ఉంటే ఏం చేస్తుంది? రోగం పోయాక ఏం చేస్తా అంటే సినిమా హాల్కి పరిగెడతాం. భావం అర్థం అవుతుందా? ప్రజ్ఞ లేదు, పుట్టాము చచ్చాము, ఈ మధ్య ఏం చేస్తాం మనం? కాస్త ఆలోచించి చెప్పండి. యావరేజ్ మ్యాన్ గా 80 ఏళ్ళు బతికాడు ఒక వ్యక్తి, ఉద్యోగాలు చేశాడు. ఆహార నిద్ర భయ మైథున రోగాలు తప్ప వాడి జీవితంలో వాడు ఏం చేశాడు? ఇలాంటి వాడు గురువు అక్కర్లే. మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, శ్రీరామ్ శర్మ ఆచార్య ఇస్ ఎ వెరీ డేంజరస్ మ్యాన్. చాలా స్పష్టంగా ఆయన చెప్తాడు, అసలు మీ గురువు ఎందుకయ్యా అన్నాడు. మీ గురువునే ఒక్కలే. ఇంకేట గురువులందరూ కూడా అవతార మూర్తుల్ని తయారు చేసేటటువంటి వ్యక్తులు అని మన భారతీయ శాస్త్రాలు చెప్తున్నాయి. సాందీప్ అని ఒక కృష్ణుని తయారు చేశాడు, వశిష్ఠుడు విశ్వామిత్రుడు రాముణ్ణి తయారు చేశాడు. గురువులందరూ అవతార మూర్తుల్ని తయారు చేస్తారు. ప్రజ్ఞ, దాని గురించి నేను చెప్తే ఇదంతా చెప్తున్నాను. నువ్వు ఏ గురువు దగ్గర ఉన్నా అభ్యంతరం లేదు నాకు. ప్రశ్న ఏంటి అంటే నీకు ఇది తెలియాలి, యదా యదా ఈ ధర్మస్య గ్లానిర్ భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం చూయాలి. అందువల్ల ఆ గురువు ఏదో చెప్పి ఎలా ఉంటుంది అంటే, గురువుకి ఓ 10 మంది కనిపించేశారు కల్లా, అబ్బో వీళ్ళతో ఈ పని చేయించేసుకోవచ్చు అనుకుంటాడు. అనుకుని ఏం చెప్తాడో, నేను దీనికోసం వచ్చాను, ఈ పని చేయబోతున్నాను. చివరికి ఆ పని కోసం ఏం రాలే, వాళ్ళు దేనికోసం వచ్చారు? జేబులు కత్తిరించడానికి వచ్చారు. గురువు యొక్క జేబులు అంటే గురువు యొక్క తపశక్తిని దొంగలిద్దామని వచ్చినటువంటి వాళ్ళు ఏం చేస్తారు? గురువు యొక్క పనికి ఉపయోగపడరు, కష్టం ఉపయోగపడతాడు. పోనీలే, ఇది చేశాకైనా చేస్తారు, ఇది చేశాకైనా చేస్తారు. ఆ కథ ఎప్పుడు విన్నారా మీరు? విష్ణుమూర్తి ఒకరికి వచ్చేసి అయి పదన్నట, నీ టైం అయిపోయిందని. అప్పుడే ఎలా వెళ్ళిపోతాను, నా కొడుకు ఇంకా చదువుకుంటున్నాడు, వాడు చదువు పూర్తవని అన్నట. చదువు పూర్తి చేశాక వచ్చాడు, పదే వెళ్ళిపోదాం, మరి చదువు పూర్తి వెళ్ళవ్వాలి కదా అన్నట్టు. సరే అవుతాయి అన్నట్ట, మళ్ళీ వచ్చాడు విష్ణుమూర్తి, పదే వెళ్ళిపోదాం. ఎందుకు వెళ్ళిపోతాం అంటే వాళ్ళిద్దరు కలిసి ఏదో పెద్ద పని చేయాలి, అవతార కార్యక్రమం చేయాలని. అంటే మొదటి అడ్డంకి ఎక్కడ వచ్చింది? ఇక్కడ చదువు. ఎవడి చదువు? వాడి చదువు కూడా కాదు, వాడి కొడుకు చదువు. కొడుకు చదువు అయ్యాక ఏమైంది? వాడికి పెళ్లి కాలే, ఏదో పెళ్లి ముహూర్తం పెట్టుకున్నాడు. సరే ఇంకా పద, నా అవతార కార్యక్రమంలో నువ్వు హెల్ప్ చేయాలి కదా అన్నది. ఇప్పుడే కావడికి పెళ్లి అయింది, మనవాడిని పుట్టని. సరే మనవాడు పుట్టాడు, మనవాడు పుట్టాక మళ్ళీ చదువు, మళ్ళీ పెళ్లి. ఎవరికి తర్వాత? వీడు బతకడు, ఒకవేళ బతుకుతే తర్వాత అవతారమూర్తి కార్యక్రమాలు మీరేం చేస్తారు? ఏం చేస్తారు అవతారమూర్తి కార్యక్రమాలు? పాపం కానీ ఆయనకు ఓపిక చాలా ఎక్కువ ఉంది. ఎందుకు ఎక్కువ ఉంటుందో తెలుసా? ఆయనకు మృత్యువు లేదు కనుక. కానీ కొన్నాళ్ళు ఓపిక బట్టి చూస్తాడు, ఇంకా వీళ్ళతో లాభం లేదు అనుకుంటే వదిలేసి వెళ్ళిపోతే నన్ను ఏమని అడుగుతారో తెలుసా? ఆయన ఇన్నేళ్ళు బతుకుతానన్నాడండి, ఆయన ఎందుకు వెళ్ళిపోయాడంటే నువ్వు చంపేసావా ఆయన్ని. అంటే చంపేయటం అంటే ఆయన మృత్యు ఉండదు గురువుకి, వీడు వదిలి వెళ్ళిపోతాడు ఇంకో చోట ఎక్కడ. కానీ సమస్య ఏంటంటే అక్కడ ఇదే దొరుకుతారు, ఇంతకంటే గొప్పవాళ్ళు ఎవరు ఎక్కడ దొరకరు. దొరికితే వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లోనే దొరకాలి, అది భవిష్యత్ పురాణంలో చెప్పబడినటువంటి మాట. గురువులకి ఎవరు దొరికినా అంతేత, గురువుల పరంపర అంతా ఆంధ్రప్రదేశ్లో ఏకత్రితం అవుతుంది. కానీ అక్కడ కూడా ఏం జరుగుతుంది? చదువు పెళ్లి మనవడు, చదువు పెళ్లి మనవడు, మనవడు చదువు పెళ్లి. ప్రజ్ఞ గురించి చెప్తూ చెప్పేది అర్థమైందా? అంతేత గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకా మీ కోరికలకి ఫుల్ స్టాప్ పెట్టండి అన్నాడు శ్రీరామ శర్మ ఆచార్య. యు స్టాప్ ఇట్, డోంట్ ఆస్క్ హిమ్. ఆయన్ని నాకు ఇది చేయమని అడగకు. నువ్వేం అడగాలి ఆయన్ని? నేను వచ్చేసాను మీ దగ్గరికి, నన్ను ఉపయోగించుకోండి. ఉందా దమ్ము మీకు? ఉంటే తమాషా ఏంటో తెలుసా? మీ కోరికలన్నీ తీరిపోతాయి.
కానీ మీరు మహాత్యాగమూర్తులు అన్ని కోరికలు ఒకసారి తీరటం మీకు ఇష్టం లేదు. అది గురువు కూడా మీ త్యాగాన్ని చూసి భలే ఆనందిస్తాడు. అన్ని తీర్చగలిగేటటువంటి పరిస్థితి వీళ్ళకున్నా కూడా ఒక్కొక్కటి తీర్చుకుంటున్నారు పాపం వీళ్ళు కూడా. చాలా తక్కువ కోరికలు ఉన్నాయి వీళ్ళు, అన్ని ఒకేసారి కోరాలనుకుంటున్నాయి. అంచేత ఆయన చాలా స్పష్టంగా మూడు పేజీలు రాస్తాడు తన ఆత్మకథలో. అసలు నిజమైన త్యాగమూర్తులు మీరు బంగారు కొండ ఎదురుగుండా పెట్టుకున్నా, ఆ బంగారు కొండని మీ ఇంటికి తీసుకెళ్ళిపోకుండా చిన్న చిన్న ముక్కలు తీసుకెళ్తున్నారు. కానీ నేను ఒప్పుకోనే, అది నా దగ్గరికి వస్తే మాత్రం నేను విన్ను, ఆ ప్రజ్ఞ ఉంచుకో. భావం అర్థమైందా? ప్రజ్ఞ అంటే ఏమిటో, ప్రజ్ఞ అంటే ఏమిటి, దేది దేనికి వినియోగించాలి దానికే వినియోగించాలి తప్ప ఇంకో దానికి వినియోగిస్తే మూర్ఖులు అంటారు. కత్తితో ఉపయోగిస్తే సూదుని ఉపయోగించే చోట సూది ఉపయోగించాలి, దబ్బన ఉపయోగించే చోట దబ్బన ఉపయోగించాలి. కాదండి, దబ్బన స్ట్రాంగ్ అని సూది ఉపయోగించే చోట మీరు దబ్బన ఉపయోగించాలనుకోండి ఏమవుతుంది, బట్టపోతుంది, అసహ్యంగా తయారవుతుంది. అంచేత ముందు ఈ గాయత్రి మంత్రాన్నే కాదు, ఏ గురువు దగ్గర మీరు ఉన్నా ఎలా వినియోగించుకోవాలో నేర్చుకోండి. ఆ వినియోగించుకోవటంలో మీ స్వార్థం చూసుకోవద్దు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యర్థానం మధర్మ, దానికి నువ్వు ఎలా ఉపయోగపడగలవు, అదే ఆ గురువుని. నువ్వు మిలిటరీలో జాయిన్ అయిపోయి మా నాన్నగారు గ్యాంగ్టాక్ సిక్కింలో పనిచేస్తున్నప్పుడు వెళ్ళా ఒకసారి హిమాలయాల్లోకి వెళ్తే అక్కడికంటే కూడా ఓ 5 కిలోమీటర్ల దూరంలోనే ఎక్కడోనో బోర్డర్ ఉంది హిమాలయాలలో. ఇంత అందమైన రోడ్డు వేశారు. అక్కడ ఒక కంపెనీ ఉంది, కంపెనీ అంటే మీకు తెలుసు కదా, ఒక 500 మంది మిలిటరీ వాళ్ళు ఉన్నారు అక్కడ ఆ హౌస్ లో. వాళ్ళకి ఏం కావాలంటే అది అక్కడ ఉంది, సినిమా హాల్ ఉంది, తెలుగు వాళ్ళకి తెలుగు సినిమా చేస్తారు అక్కడ, వారాన్ని ఫిక్స్ చేస్తారు. వాళ్ళు ఏ సినిమా అడిగితే వేస్తారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు మిలిటరీలో దేశానికి సేవ చేస్తున్నారు. అలాంటి మామూలు ఒక దేశమే వాళ్ళ మిలిటరీ వాళ్ళకి, అంటే ఆ దేశానికి రక్షణ ఇచ్చే వాళ్ళకి అన్ని వసతులు కనిపిస్తే, గురువు పని చేసేవాడికి గురువు ఎన్ని వసతులు కనిపిస్తాడో ఒక నువ్వు ఊహించగలవా? నువ్వేం అడగక్కర్లే అసలు, అక్కడ అన్ని వసతులు వచ్చేస్తాయి. నాకు రాలేదండి, అక్కడ ఉన్నటువంటి వాడు ఎవడో చలిగా ఉందని పారిపోయి వచ్చాడు అనుకోండి ఇంటికి, ఏం చేస్తారు? వసతులు కల్పిస్తారా, పీల్చి చెండాడతారా? అది జరుగుతోంది. మీకు గురువు దగ్గరికి వెళ్ళి గురువు యొక్క పని తప్ప అన్ని చేస్తారు, అన్నీ చేస్తారు. దాని తర్వాత ఏమంటారండి, మా గురువు గారు వెళ్ళిపోయారండి, మాకు చెప్పేవాళ్ళు ఎవరు లేరండి. చెప్పేవాళ్ళు ఎవరైనా వస్తే మా గురువు చెప్పినట్టే చెప్పాలండి. అంటే డాల్టన్ టైం అప్పుడు యాటమ్ స్ట్రక్చర్ గురించి ఒకలాగా చెప్తారు, ఇప్పుడు ఇంకోలాగా చెప్తారు. ఎందుకు? సైన్స్ వృద్ధి చెందుతుంది కనుక. మనం ఎంత మహామూర్ఖం అంటే ఆధ్యాత్మికత సైన్స్ కంటే ఫాస్ట్ గా ఎదుగుతుంది. స్పిరిచువల్ గ్రోత్ ఈజ్ ఫాస్టెస్ట్. మరి ఆ గ్రోత్ లో ఎప్పుడో నీ గురువు చెప్పిందే చేస్తాను అంటే నువ్వు ఎక్కడుంటావు? డాల్టన్స్ అటామిక్ థియరీ చదివే కెమిస్ట్ ఎక్కడుంటాడు? 1803లో ఉంటాడు. ఇప్పుడు ఎక్కడుండాలి వాడు? 2003లో ఉండాలి. 2003లో ఉన్నటువంటి కెమిస్ట్రీ వేరు, 1803 డాల్టన్ టైంలో ఉండేటటువంటి కెమిస్ట్రీ వేరు. అయినప్పుడు అత్యంత ఫాస్ట్ గా గ్రో అవుతున్నటువంటి ఆధ్యాత్మికతలో నీకు ఏమి తెలుసు అని గురువు ఇది చెప్పమని చెప్తావు? ప్రజ్ఞ అర్థం చేసుకోండి. డోంట్ ట్రై టు టీచ్ ద టీచర్. ఆధ్యాత్మికలో ఆ రోగం వచ్చేస్తుంది. కానీ వాళ్ళ ప్రేమ స్వరూపం వల్ల మీరు మోసపోతారు. ప్రేమ వల్ల ఊరుకుంటారు వాళ్ళు. ఎందుకు ఊరుకుంటారు అంటే తల్లిదండ్రుని బాధిస్తూ ఉంటే ఇంతవరకు నాకు ఇంత ఎప్పుడెప్పుడో ఒకసారి చదివినట్టున్నా కానీ ఎప్పుడు తండ్రి కానీ తల్లి కానీ కొడుకుని పొడిచేశారని చదవలేదు నేను. వీళ్ళు పొడిచేశారు కానీ తల్లి తండ్రికి అంత ప్రేమ ఉంటే గురువుకి ఎంత ప్రేమ ఉంటుంది? కానీ ఆ ప్రేమని పిల్లలు ఉపయోగించుకోవాలి, కంటి పిల్లలు ఉపయోగించుకోవాలి. చిన్న కుర్రాడు సంఖ్య ఎక్కితే చాలా అందంగా ఉంటుంది. 24 ఏళ్ళు వాడు చంచి ఎక్కాడంతో ఒకవేళ తండ్రికి ప్రేమ ఉండి ఎత్తుకున్నా చూసేవాడు నవ్వుతాడు. నవ్వదా? 24 ఏళ్ళ కుర్రాన్ని అంత ఆరోగ్యంగా ఉంది. సరే, వాడికి ఏదో బాధ ఉంటే అది వేరే విషయం. నాకు చాలా ముద్దండి మా అబ్బాయి అంటే అసలు నేను కింద దింపనండి అన్నాడు అనుకో. కానీ గురువులు ఎందుకు ఆ ముఖత్వం చేస్తున్నారో నాకు అనిపిస్తుంది. ఎటు తిరుగుతూ ఉంటారు మనం. ఉద్దండి, మన యువకులు అయ్యాం, వాదదాహానికి వచ్చాం, అందులో భారతదేశంలో కూర్చాం. గురువులంటే ఏంటో మనకు ఒక అవగాహన ఉండాలి, నేర్చుకోవాలి. మీరు నేర్చుకోకుండా ఆధ్యాత్మిక యొక్క ఈ వెరివేషాలు ఉన్నాయి, ఆర్తి చేసాం, పూజలు చేసేసుకున్నాం, అయిపోయింది మాది. వదలండి, అది ప్రజ్ఞ. ప్రజ్ఞ అర్థమైందా? శ్రద్ధ అర్థమైంది కదా. ఏం చేసినా పద్ధతిగా శ్రద్ధగా చేయండి. రెండోది, ఎందుకు చేస్తున్నామో తెలిసి చేసుకోండి. మారుతూ ఉంటుంది, మళ్ళా ఎందుకు చేస్తున్నామో కూడా మారుతుంది. బ్లేడ్ ఉదాహరణతో చెప్తాను నేను ఎప్పుడు ఒకే ఉదాహరణ. చిన్న కుర్రాడు చేతిలో బ్లేడు వాడిని కోసేస్తుంది, వాడికి ప్రమాదం. జేబు దొంగ చేతిలో మన జేబులకి ప్రమాదం. న్యూరో సర్జన్ చేతిలో మీ జీవితానికి ఒక కొత్త పంట పండిస్తుంది. బ్లేడ్ అదే, గాయత్రి మంత్రం అదే. చేత ఈ గురువులు ఈ గాయత్రి మంత్రాన్ని ఎలా ఉపయోగించుకోవాలో చెప్తూ శ్రీరామ శర్మ ఆచార్య ఇచ్చినటువంటి వివరణ ఏమిటి అంటే, శ్రద్ధ ముందు నీకు తెలియాలి, శ్రద్ధగా చేయాలి. శ్రద్ధగా చేయటం, బేవాసగా చేయటం అనే దానికి మీకు తేడా తెలుసు కదా. ఇంకా గాయత్రి మంత్రం శ్రద్ధగా చేసుకోండి, ప్రజ్ఞతో చేసుకోండి. ఎందుకు చేస్తున్నారు మీరు అది? కూరగాయలు కొనడానికి వెళ్తూ ఎవడైనా జేబులో 1000 రూపాయల నోటు పెట్టుకుని వెళ్ళాడు అనుకోండి, మాకు తెలిసిన ఆయన ఒక ఆయన ఉన్నాడు, బంధువే ఒక ఆయన, మా ఇంటికి వస్తాడు. రాగానే ఏమిటంటే, రామకృష్ణ 100 రూపాయల నోటు ఉంది నా దగ్గర, చిల్లర లేదు, ఆటో వాడికి డబ్బిచ్చేయండి. అంతేత ఆయన ఎప్పుడు వచ్చినా నేనేమంటానండి, ఏమండి 100 రూపాయలు ఉన్నాయా మీ దగ్గర అంట అని నేను ఆటో వాడికి డబ్బు ఇచ్చేస్తా. ఎందుకంటే ఆ బంధుత్వం అలాంటిది, ఆయన రోల్ అలాంటిది అనమాట. మరి ఆ రోల్లో ఉన్న వాళ్ళని కోపం తెప్పిస్తే మా కుటుంబ సభ్యులకే కొంచెం బాధ ఎక్కువ అవుతుంది కనుక నోరు ముసుగులు భరించాను. నేను కూరగాయలు కొనటానికి 1000 రూపాయలు పట్టుకుని వెళ్ళిన వాడిని ఏమనాలి? ఒకటి తెలియని వాడు అనొచ్చు, అంటే వాడు ఫ్రెండ్తో పాటు వాడితో వెళ్తే సరే వాడు కూరగాయలు కొంటున్నప్పుడు వీడి దగ్గర 1000 రూపాయలు నోటుంది కనుక చిల్లర దొరకదు కనుక దుకాణం వాడి దగ్గర, అది అతి తెలివి అనుకుంటారో మరి తప్పు అనుకుంటారో అది మీ దృష్టికోణం బట్టి ఉంటుంది. నా దృష్టికోణం బట్టి అది తప్పు. అది మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు ఇంకోళ్ళని డబ్బు మనం ఖర్చు పెట్టించకూడదు. ఇంకోడు స్కూటర్ కొనడానికి వెళ్ళి 5 రూపాయలు జేబులో పెట్టి వెళ్ళాడు అనుకోండి, మూర్ఖుడేనా? గాయత్రి మంత్రాన్ని దేనికి వినియోగిస్తున్నావు నువ్వు? ఆ మంత్రం యొక్క లెవెల్ ఏంటి? నువ్వు దేనికి ఉపయోగిస్తున్నావు? దానికి శ్రీరామ శర్మ ఆచార్య చాలా స్పష్టంగా మాట చెప్పాడు. వినియోగం చేసేటప్పుడు, సంకల్పం చెప్పేటప్పుడు నువ్వు గాయత్రి మంత్రం చెప్పం దేనికి చేస్తున్నావో చెప్పు, ఓకే, కానీ ఇది కాస్త జాగ్రత్తగా గుర్తుంచుకో. నేను ఇందాక చెప్పిన ఉదాహరణలు, నువ్వు దేనికి వినియోగిస్తున్నావు దాన్ని? నువ్వు పెద్దదానికి వినియోగించు, పెద్దది వస్తే చిన్నది అందులో గ్యారంటీగా ఉంటుంది. గాయత్రి మంత్రంతో నువ్వు ఒక రాజభవనాన్ని పొందగలిగినప్పుడు నాకు గుడిసె కావాలి అని అడగక రాజభవనమే అడుగు. గుడిసె ఎందుకు అడగటం? కాదండి, నేను గుడిసెతో సర్దుకుంటాను. రాజభవనం అడిగి పక్కన గుడిసె వేసుకో, ఆ రాజభవనాన్ని అద్దె పెట్టుకో. ఇంకేంటి ఇప్పుడు అందరూ అలవాటు, అదే ఇల్లు కట్టిస్తారు, ఇల్లు కట్టించగానే నాతో దగ్గరికి వచ్చి మాస్టర్ మీ ఇల్లు కట్టించి ఇంకా ఎవడు అద్దెకి రాలేదండి. సొంత ఇల్లు ఉండాలి, కానీ అందులో వాళ్ళు ఉండాలి. ఎవరుంటారు? నాకే అభ్యంతరం లేదు అసలు అద్దెకి, అది అదే కాస్తాలు ఉంటాయి. కానీ గుడిసే కావాలి నీకు, ఓకే, గాయత్రి మంత్రం అంటే ఓ రాజభవనం తీసుకో, ఆ రాజభవనం ఎవడకు చెప్పు, నువ్వు పక్కన గుడిసెలో ఉండు. ఆ రాజభవనంతో వచ్చే అద్దెతో నువ్వు గుడిసె వేసుకోగలవా వేసుకోలేవా? కానీ గుడిసె కోసం గాయత్రి మంత్రం ఎందుకు ఉపయోగిస్తున్నావు నాయన అంటాడు ఆయన. విలువ తెలియక మనకి, అది ప్రజ్ఞ. మూడవదే నిష్ఠ. శ్రద్ధ ఉండాలి, చేసేది పద్ధతిగా చేయాలి అన్నది శ్రద్ధ. ప్రజ్ఞ అంటే ఎందుకు ఉపయోగిస్తున్నావు, దేనికి ఉపయోగించుకోవాలి. చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు, మాస్టారు మీరు చెప్తే శాశ్వకుండ యజ్ఞానికి ఎంతమంది వస్తారు, మేము చెప్తే ఐదు కుండీలకు కూడా ఎవడూ రాడు. రాడు ఎందుకంటే మీరు ఎందుకు ఐదు కుండీలు వేస్తున్నారో మీకే తెలీదు, వెయ్యి కుండీలు ఎందుకు వేస్తున్నారో మీకే తెలీదు. అంతకంటే పెద్ద పెద్ద మహానుభావులు ఉన్నారు కొంతమంది. మీరు వెయ్యి కుండీలు వేస్తారండి, 700 మందే వస్తారు కదా, అంతకంటే 108 వేస్తే అసలు 108 నిండిపోతాయి కదా. బిజినెస్ చేసేవాళ్ళు ఆ మాట అంటే నాకు ఇంకా ఆనందం వేస్తుంది. మూర్ఖత్వానికి నువ్వు 10,000 ఆశిస్తే కనీసం 5,000 అయినా వస్తాయి, నువ్వు 100 ఆశిస్తే ఇంకొక బిజినెస్ మ్యాన్ ఎంత ఎంతకి చూస్తాడు, 5 రూపాయలు 6 రూపాయలు అనుకుంటాడో ఎక్కువ కోసం ఆశిస్తాడా. ఎక్కువ రాకపోతే బాధలేదు కదా. కానీ ఆధ్యాత్మికతలో ఈ వ్యాసాలన్నీ వేస్తున్నారు. ఇది ఇంత నేను చెప్పిన ఉదాహరణనే ఇక్కడ ఉన్న వాళ్ళ నోట్లోంచి ఇక్కడ జరుగుతున్నవి చెప్పాను నేను, కావాలని చెప్పాను. ఎందుకంటే మీకు అర్థం అవ్వాలి మీ మూర్ఖత్వాలు. ఎక్కడో ఏదో చెప్తే అర్థం చేసుకునేటటువంటి ప్రజ్ఞ కూడా ఇప్పుడు పోయింది. అసలు డైరెక్ట్ గా చెప్తేనే అర్థం అవుతాను, ఇంక ఇండైరెక్ట్ గా ఏం చెప్పాను నేను. చెప్పారా ఏం హై, మా తాతగారు చిన్నప్పుడు ఒక పద్యం చెప్పారు నాకు అది గుర్తు లేదు, మీరు చెట్టు శుభారణకి ఏం చేస్తే చెట్టు మొదల్లోనే ఎక్కడో పడుతుంది రా నీ బాణం, అదే ఆకాశానికి ఏం చే ఖచ్చితంగా చెట్టును దాటేస్తా ఉన్నాడు. ఆ లక్ష్యము ఇక్కడ ఉపయోగపడదా, లక్ష్యం తీర్చాయి అంతే కదా. ఉన్నతమైన లక్ష్యాలు పెట్టుకోండి, మేము చేయలేమండి. పెట్టుకో బాకాసం నేను అడిగాడా గురువు గారు వచ్చి అడిగాడు, ఆయన వచ్చి మీ దగ్గరికి బాబు 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 ఇప్పుడు ఓట్లు అడుక్కుంటారే, అలా ఏం అడుక్కోలేదు ఆయన, ఓట్లు ఏం అక్కర్లేదు వాళ్ళకి. నువ్వు గాయత్రి చేసినా చేయకపోయినా ఆయనకు పర్వాలేదు, అది అర్థం చేసుకోండి. మన కోసం చేసుకుంటున్నాం, మన కోసం చేసుకుంటున్నాం, ఇది ఆయన కోసం ఏం చేయటం లే. గురువుని మనం కానీ మన చేతలు అలా ఉన్నాయి, అందుకు నేను బాధపడి చెప్తున్నాను. అది ఎలా ఉంటుంది అంటే ఎగ్జాక్ట్గా చేసినట్ట ఏమంటారు నన్ను, మరి ఆ మాట తేలిక పదం నాకు రావటం లేదు. ఏంటా తేలిక పదం, వెట్టి చాకరీ. మీ సాధనలన్నీ కూడా వెట్టి చాకరీ కంటే నికృష్టంగా ఉన్నాయి. నిష్ట లేదు, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి చెప్తున్నాను. నిష్ట రెగ్యులర్గా చేయాలి, శ్రద్ధ ఉండాలి, ప్రజ్ఞ ఉండాలి, దాంతోపాటు నిష్ట ఉండాలి. నిష్ట అంటే ఏమిటి, రెగ్యులర్గా చేయాలి, పద్ధతిగా చేస్తూ ఎందుకోసం చేస్తున్నామో చేస్తూ మళ్ళీ రెగ్యులర్గా చేయాలి. ఒకరోజు 2 రోజులు ఏమి వచ్చాయి ఏమంతా. మీ పిల్లవాడు 1వ క్లాస్లో జాయిన్ అయిన దగ్గర నుంచి నువ్వు ప్లాన్ వేసుకుని వాళ్ళు డాక్టర్ అవ్వాలని నువ్వు అనుకున్నా, నీకు దానికి స్థోమత ఉన్నా, దానికి తగినటువంటి స్నేహితులు నీకున్నా కూడా వాడికి 20 ఏళ్ళు పడుతుంది. అంతకంటే ముందర వాడు డాక్టర్ అవ్వలేడు, చేయించగలవా నువ్వు, ఇంపాసిబుల్. అది నిష్ట అంటే నువ్వు అంత ఓపికగా 1వ క్లాస్ నుంచి నువ్వు అనుకుంటా వాడు డాక్టర్ అవ్వాలి, దాన్ని తగిన ప్రయత్నాలు చేస్తావు, చేసిన ఎన్నేళ్ళకి అవుతాడు, 20 ఇయర్స్ మినిమం. ఈ మధ్యన స్ట్రైక్స్ ఉండకూడదు, వాడు ఫెయిల్ అవ్వకూడదు. ఇక్కడ నిన్ననే మొదలెట్టానండి నేను గాయత్రి సాధన, నాకేం ఫలితాలు రాలేదండి. ఇక్కడ కూడా శ్రీరామ శర్మ ఆచార్య యొక్క గొప్పతనం ఏంటంటే, నువ్వు ఈ మూడింటితో శ్రద్ధగా ప్రజ్ఞతో నిష్టగా చేస్తే 5 ఏళ్ళు చాలు, నువ్వు నా అంతటి వాడి అవుతావు. గ్యారంటీ ఉంది, గ్యారంటీ ఉందా మాస్టర్? ప్రజ్ఞతో చేస్తే, ప్రజ్ఞ అంటే స్టెప్స్ తెలియదు, క్లియర్. ఇవాళ చెప్పింది అర్థం చేసుకోండి మీరు, ప్రజ్ఞ శ్రద్ధ నిష్ట, ఇది గాయత్రి మంత్రం యొక్క 3 చరణాలు. ప్లస్ గాయత్రి మంత్రం యొక్క ఉత్కృష్టత గురించి నేను చెప్పాను. నేను ఈ కాలములో మీరు ఏ దేవత సాధన చేసినా దానితో పాటు గాయత్రి మంత్రం కలుసుకోకపోతే మీకు రిజల్ట్ రాదు. ఇంకా మీ గురువు ఏం చెప్పాడో నాకు అనవసరం, ఐ డోంట్ నో. పండితులు మీకేం చెప్తారో నాకు తెలీదు. గాయత్రి మంత్ర సాధన మస్ట్ బీ ద బ్యాక్గ్రౌండ్. ఎలక్ట్రిసిటీ ఉంటే కంప్యూటరు పనిచేస్తుంది, టీవీ పనిచేస్తుంది, ఇస్త్రీ పెట్టే పనిచేస్తుంది, హీటరు పనిచేస్తుంది, ఫ్రిడ్జ్ పనిచేస్తుంది, అన్ని పనిచేస్తాయి. కానీ ఎలక్ట్రిసిటీ ఉన్నంత మాత్రాన ఇవేవీ లేకపోతే మీకే పని జరగదు. కానీ ఎలక్ట్రిసిటీ ముఖ్యం. ఎందుకంటే మీ ఏ గురువుని మీరు నమ్మినా, ఏ దేవతని మీరు నమ్మినా, ఏ సాధనలు మీరు చేస్తున్నా, ఖచ్చితంగా గాయత్రి మంత్రం చేసుకోండి. దాని తర్వాత మీకు నచ్చినటువంటి ఏ దేవతనైనా మీరు చేసుకోండి, దాని ఫలితం వస్తుంది. ఇదే శ్రీరామ శర్మ ఆచార్య ఆధ్యాత్మికతను ఒక విజ్ఞానంగా రూపొందిస్తూ మీకు అందజేసినటువంటి రహస్యాలు. ఇది ఎవరు 5 ఏళ్ల పాటు ఈ రోజు నుంచి, అందుకే ఈ వసంత పంచమి నాడు నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఇప్పుడు అనేక మంది చోట్ల అనేక మందిని నేను గాయత్రి సాధనా శిబిరాలు అవి నిర్వహించమని చెప్తే, ప్రతి చోట నాకు వెట్టి చాకరి చేసే వాళ్లే కనిపించారు తప్ప గురు భక్తి ఉన్నటువంటి వాళ్ళు ఒక్కళ్ళు కనిపించలేదు. చాలా ఆనెస్ట్ గా నేను ఎందుకు చెప్పదలుచుకున్నాను అంటే, ఈ సంవత్సరం ఎండింగ్ లోపల ఈ మొత్తము గురుసత్తాన్ని నేను ప్రపంచానికి పరిచయం చేయదలుచుకున్నాను. ఇంకేత ఇలాంటి వెట్టి చాకరి చేసే వాళ్ళు ఉంటే నా పనికి అడ్డు తగులుతారు తప్ప వాళ్ళు ఎందుకు పనికిరారు. నా సంబంధం వాళ్లతో ఎలా ఉన్నా, ఆ సంబంధం వేరు, రిలేషన్షిప్స్ వేరు, గురువు దగ్గర రిలేషన్షిప్స్ వేరు. ఇంకేత ఈ వసంత పంచమి నాడు నుంచి నా అంతటా నేను స్వతంత్రముగా ఈ కార్యక్రమానికి రూపు ఇవ్వదలుచుకున్నాను. అక్కడ ఫలానా వాళ్ళు నాకు గౌరవం ఇచ్చారు, మా దగ్గర ఇంత డబ్బు ఉంది, టు హెల్ విత్ యువర్ ఆనర్ అండ్ విత్ యువర్ మనీ. గురువు మీద భక్తి ఉన్నదా, ఈ గురువు మీద భక్తి ఉన్నదా, నీకు ఇంకో గురువు మీద భక్తి ఉంటే ఆ గురువు చెప్పినట్టు చెయ్యి. కానీ నీకు తెలీదు ఆ గురువు ఏం చెప్పాడో, దానికి కూడా నీకు గాయత్రి కావాలి. గాయత్రి అంటే సద్బుద్ధి. ఏ గురువు మీకు ఏమి చెప్పాడో తెలియాలి అంటే ముందు సద్బుద్ధి ఉండాలి. అది నా కోరికలు తీర్చుకోవడానికి నువ్వు గురువు దగ్గరికి వెళ్ళిన వాడికి సద్బుద్ధి ఎక్కడ ఉంటుంది? అందువల్ల గాయత్రి చాలా ముఖ్యము. కానీ గాయత్రి ఉపాసన జీవన దేవత సాధనగా 100 మందికి ఇంత తెలుసుకున్నటువంటి ఈ కార్యక్రమము నాకు నచ్చిన రీతిలో లేదు, నచ్చిన పద్ధతిలో లేదు. కానీ నేను చెప్పేది మీకు ఉపయోగపడుతుంది. చెప్పే దాంట్లో నేను ఏమీ తగ్గించటం లేదు. అది అర్థమైందా మీకు? ఏమైనా తగ్గించానా చెప్పే దాంట్లో? చెప్పే దాంట్లో ఏం తగ్గించటం లే. కానీ ఈ శ్రమ 100 మందికి చెప్పి ఉంటే వేరేలాగా ఉండుండేది కదా. దానికి మీరు ఏవైనా 3వ తారీఖు నుంచి నాకు సహాయపడగలరా? 2వ తారీఖు పూజ్య గురుదేవుడి యొక్క జన్మదినము. అదే రోజు నుంచి నేను ఒక విశేషమైనటువంటి కార్యక్రమానికి రూపకల్పన చేస్తున్నాను. చోట ఆంధ్రప్రదేశ్, ఆ రూపకల్పన హైదరాబాద్ లో కూడా ఉంటుంది. అక్కడ ఐ డోంట్ వాంట్ యువర్ గ్రేట్నెస్. మీరు ఎంత గొప్పవాళ్ళో నాకు అక్కర్లే. మిమ్మల్ని ఇతరులు ఎంత గొప్పగా చూస్తున్నారో కూడా నాకు అక్కర్లేదు. నేను చెప్పినట్టు నువ్వు చేస్తేరా? ఎందుకంటే టైం లేదు ఇప్పుడు బుద్ధగించటానికి, ఓహోహో ఆహోహో అనుకోవటానికి. అహో రూపం అహో స్వర అని మా గురుదేవులు అంటూ ఉండేవారు. కాకి ఒంటే ఎదురెదురయ్యారుట. ఉంటండి కాకిబాబు గారు, అహో స్వర నీ గొంతుకి ఎంత బాగుందండి అండి. దాని తర్వాత మరి కాకి గారు కూడా ఏదో చెప్పాను కదంటే, ఒంటిని చూసి ఏముంది, అహో రూప ఎంత అందంగా ఉన్నాడు. మీరు పరస్పరం అనుకోండి అహోరూప మహోస్వర. నా దగ్గర వేషాలు ఇచ్చండి, పద్ధతిగా నేర్చుకోండి. ఈ సంవత్సరం చివరలో ఖచ్చితంగా మిమ్మల్ని శ్రీరామ శర్మ ఆచార్య అంతటి వాడిని చేసేస్తాను. నువ్వు శ్రీరామ శర్మ ఆచార్య అంతటి వాడివా? తాను మరి ఏ దమ్ముతో చెప్తున్నావయ్యా శ్రీరామ శర్మ ఆచార్య అంతటి వాడిని చేస్తాను? నేను ఇంటర్మీడియట్ లెక్చరర్ని, కానీ చాలా మంది ఇంజనీర్ని డాక్టర్ని నేను తయారు చేశాను 5 ఏళ్లలో అని చెప్పుకోవటంలో తప్పు ఉన్నదా? ఎందుకు తప్పు లేదు? నేను చెప్తున్న కెమిస్ట్రీ వల్ల. కొందరు ఎంపీసీ గ్రూప్ తీసుకున్న వాళ్ళు 5 ఏళ్లలో ఇంజనీర్స్ అయ్యారు. నేను చెప్పిన కెమిస్ట్రీ వల్ల కొంతమంది 5 ఏళ్లలో డాక్టర్స్ అయ్యారు. నేను చెప్పిన శ్రీరామ్ శర్మ ఆచార్య ప్రిన్సిపల్స్ వల్ల నేను ఏమైనా, మీరు మాత్రం 5 ఏళ్లలో శ్రీరామ్ శర్మ ఆచార్య. ఇంకేత నా గొప్పతనాన్ని మీరేం అంచనా వేయద్దు. నేను జూనియర్ లెక్చరర్నే, కానీ మీరు మాత్రము జూనియర్ లెక్చరర్ ఉండాలని రూల్ ఉన్నాయి. ఇంటర్మీడియట్ చదువుతున్నవాడు మాస్టరు, మీరే జూనియర్ లెక్చరర్గా ఉంటే నేను మీకంటే ఎత్తుకు ఎలా ఎదుగుతానండి? వద్దు, ఆ నమ్రత వద్దు నాకు. కాస్త ఎదగండి. ఈ భావాన్ని సంగీతం ద్వారా చాలా బాగా మనం పట్టుకోగలం. రెడీయా?